ఏందక్కా ఎక్కడికో తీసుకెళ్తావు అనుకుంటే ఈ యూనివర్సిటీ కాడికి తీసుకొచ్చినావు?
ఏం లేదే చెల్లి, ఈ యూనివర్సిటీ వాళ్ళు చేను కబుర్లలో ఎన్నో మంచి విషయాలు చెప్తారంట. చాలా మంది చెప్తుంటే విన్నా, గా ముచ్చటేందో విందామని నిన్ను నాతో పాటు తీసుకొచ్చిన.
గట్లనా అక్క, భలే మంచి జోడికి తీసుకొచ్చినావులే. నేను చాలా తానా విన్నా ఇంటి నుండి పొలం వరకు చాలా విషయాలు చెప్తారని. పదక్క, ఇప్పుడు ఏం చెప్తారో విందాం.
పదా చెల్లి.
అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయతదారిత రాష్ట్రమని చెప్పుకోవచ్చు. మొక్కజొన్న, కంది, మినుము, శనగ, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, సోయా చిక్కుడు, ఎండుమిర్చి, పత్తి, పసుపు ఇలాంటి పంటలను మన రాష్ట్రం ఎక్కువగా పండిస్తుంది. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సోయా చిక్కుడు గురించి. మనిషి ఆహారపు అలవాట్లలో రోజుకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆరోగ్యంగా జీవించేందుకు అనుసరించాల్సిన పద్ధతులను క్రమంగా మారిపోతున్నాయి. యాంత్రిక జీవనంలో సమయానికి ఆహారం తీసుకోలేక ఎంతో మంది వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆహారానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా సోయా దాని ఉత్పత్తులను ఆహారం చేర్చుకోవడం చాలా ముఖ్యం. సోయా చిక్కుడు ఒక పప్పు ధాన్యము. సుమారు 4000 సంవత్సరాల నుండే చైనాలో సోయా చిక్కులు సాగు చేయడం, ఆహారంలో వాడడం వాడుకలో ఉంది. భారతదేశంలో దాదాపు 30 సంవత్సరాలుగా సోయా చిక్కుడు, సోయా పదార్థములను వాడకంలోకి వచ్చాయి. కానీ ఆహారంలో సోయా పదార్థాలు వాడడం ప్రస్తుత కాలంలోనే పెరిగింది. భారతదేశ ప్రజలు చాలా వరకు శాకాహారులు. సోయా చిక్కుడులోని మాంసకృతుల నాణ్యత పాలు గ్రుడ్డులో ఉండే మాంసకృతుల నాణ్యతతో సమానం. మాంసకృతులు సమృద్ధిగా లభించే ఇతర ఆహార పదార్థాల వల్ల కాక ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. సోయా చిక్కుడులోని పీచు అదున కరిగే పీచు రక్తంలోని కొలెస్ట్రాల్, చక్కెర నియంత్రిస్తుంది. ఇన్సెబ్యులల్ ఫైబర్ మల పరిమాణాన్ని పెంచడం వలన కొలన క్యాన్సర్ను నివారించబడుతుంది. సోయా చిక్కుడు వలన క్యాన్సర్ కూడా నివారించవచ్చు అని ఎన్నో పరిశోధనలు తెలిపాయి. సోయా చిక్కుడులో ముఖ్యమైన విటమిన్లు బి కాంప్లెక్స్ మరియు విటమిన్ ఇలు సమృద్ధిగా ఉన్నాయి. బీటా కెరటిన్ చర్మమును మృదువుగా ఉంచటమే కాక దృష్టిలోపాలను తగ్గించి రేచీకటి, అంధత్వమును నివారించగలుగుతుంది. సోయాలో కాల్షియం అధికంగా ఉంటుంది మరియు విటమిన్ డీలు కూడా అధిక మోతాదులో లభిస్తున్నాయి. అంతేకాక సోయాలో నయాసిన్, పెరడాక్సిన్, పొలాసిన్, ఇంకా బి విటమిన్లు సరిపరిమాణంలో ఉంటాయి. ఇది ఒక సంపూర్ణ మరియు సురక్షిత ఆహారం. ప్రతిరోజు ఆహారంలో 25 గ్రాముల సోయా మాంసకృతులు, దానితో పాటు సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే గుండె జబ్బులకు గురికాగల ప్రమాదాలను తగ్గించవచ్చని ఒక ఆరోగ్య ప్రకటనలో తెలియజేశారు. సోయాలో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు చాలా పౌష్టికరం. పిల్లలకు కూడా సోయా పదార్థాలను రోజు ఇవ్వడం వలన మానసిక, శారీరక పెరుగుదలకు తోడ్పడతాయి. పిల్లల్లో బరువు, ఎత్తు, జ్ఞాపక శక్తి, రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది. అకాల వృద్ధాప్య లక్షణాలు రాకుండా నివారించడంలో సోయా పాత్ర చాలా కీలకమైనది. సోయా రోజు ఇలా ఉపయోగించాలి. ఇప్పటి వరకు మనం సోయా గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇవంతా విన్న తర్వాత మీకు కొన్ని సందేహాలు వచ్చిండొచ్చు. సోయా గురించి మరియు పంట వేసినప్పుడు జరిగే నష్టాలు, వాటి యొక్క నివారణ గురించి మనకు క్లుప్తంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్రవేత్త అయిన డాక్టర్ శ్రవంతి గారు. నమస్కారం అండి శ్రవంతి గారు.
నమస్కారం అండి. మీరు చెప్పినట్టు నిజంగా ఈ మధ్య కాలంలో అందరూ సోయా చిక్కుడు మరియు వివిధ ఉత్పత్తుల మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. సోయా చిక్కుడు నల్లరేగడి భూమిలో సాగు చేయడానికి వీలైన శక్తివంతమైన లెగ్యూమ్ జాతి పంట. ఈ పైరు అధిక దిగుబడి సామర్థ్యము కలిగి గింజలలో 43% మాంసకృతులు మరియు 20% నూనె కలిగి ఉంటుంది. మన రాష్ట్రంలో సోయా చిక్కుడు దాదాపు 3.0 విస్తరణతో సాగు చేయబడుతుంది. 2.5 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తుంది. మన రాష్ట్రంలో దీని దిగుబడి సామర్థ్యము ఎకరానికి ఇంచుమించు 1000 కిలోలు. ఇంకా సోయా చిక్కుడు సాగు విషయానికి వస్తే ముందుగా ఎరువుల గురించి చర్చించుకుందాం. ఎరువులు ఎకరాకు 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాష్ చివరి దుక్కులో వేయాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే గంధకం కూడా లభ్యమవుతుంది. 50% నత్రజనిని విత్తేటప్పుడు మిగిలిన సగం నత్రజనిని పైరు 4 రోజుల దశలో వేయాలి. గింజ ఎదుగుదలకు పూత కాత దశలో 2% యూరియా పిచికారి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు చేయాలి.
మరి కలుపు నివారణ గురించి తెలియజేయగలరా?
కలుపు నివారణ అంతర కృషి. విత్తే ముందు ప్లూకోరాలిన్ 45% ఎకరాకు లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమిదోలిన్ 30% 1.4 లీటర్ చొప్పున విత్తన వెంట గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. విత్తన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. లేదా విత్తన 25 రోజులప్పుడు క్విజాలా పాఫ్ ఇదైల్ 5% 400 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసి గడ్డి జాతి మొక్కలను ఇమాజీదార్ పైర్ 10% 250 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసి వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపులను నిర్మూలించుకోవచ్చును.
నీటి యాజమాన్యం గురించి.
నీటి యాజమాన్యం విషయానికి వస్తే సోయా చిక్కుడు వర్షాధారపు పంట. నీటి సౌలభ్యత ఉన్న చోట విత్తన 15-20 రోజులకు ఒకసారి, కాయదశలో మరోసారి సీటి తడులను ఇచ్చి అధిక దిగుబడులు సాధించవచ్చు.
శ్రవంతి గారు, సోయా చిక్కుడుతో ఏదైనా అంతర పంటలు వేసుకోవచ్చా? ఒకవేళ వేసుకున్నట్లయితే ఏ పంటలు సాగు చేసుకోవచ్చు?
సోయా చిక్కుడుతో కంది, పత్తి, జొన్న, మొక్కజొన్న 1:7 నిష్పత్తిలో గాని 1:1 నిష్పత్తిలో గాని పండ్ల తోటలతో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్లో సోయా, తరువాత రబ్బీలో మొక్కజొన్న లేదా శనగ లేదా వేరుశనగ లేదా పెసర లేదా మినుము లేదా ధనియాలు లేదా గోధుమలు మొదలగు పంటలను సాగు చేసి వాణిజ్య పంటల కంటే అధిక నికర ఆదాయం పొందవచ్చు.
ఇప్పటి వరకు మనం సోయా చిక్కుడికి అవసరమైన ఎరువులు, కలుపు నివారణ, నీటి యాజమాన్యం, ఇంకా అంతర పంటల గురించి ఎంతో చక్కగా వివరించారు. మరి సస్య రక్షణ గురించి తెలియజేయగలరా డాక్టర్ గారు?
ఓ, తప్పకుండానండి. పురుగులు, తెగుళ్ళు సర్వసాధారణమైన సమస్యలు. ఇలా వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాన్ని ఆశించవచ్చు. మొదటగా చిత్తపురుగులు, రసం పీల్చు పురుగుల గురించి తెలుసుకుందాం. ఆకుల్లోని రసం పీల్చడం వలన ఆకులు పసుపు మరియు గోధుమ రంగులోకి మారి దిగుబడులు తగ్గుతాయి. తామర పురుగుల ద్వారా మొవ్వకుళ్ళు, తెల్లదోమ ద్వారా మొజాయిక్ తెగుల వ్యాపిస్తుంది. వీటి నివారణకు పురుగు మందుతో విత్తన శుద్ధి చేయాలి. పైరుపై ఆశించినప్పుడు ఎసిఫెట్ 1 గ్రాము లేదా డైమిథోయిట్ 2 మిల్లీలీటర్ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇప్పుడు ఆకుముడత పురుగుల గురించి తెలుసుకుందాం. ఆకుల అంచులను కలిపి ప్రత్యహారితాన్ని గీకి నష్టపరుస్తుంది. ఈ పురుగు ఉధృతి బెట్టు పరిస్థితుల్లో ఎక్కువవుతుంది. దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్లోరిఫైరిఫాన్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. తరువాతది కాండం తొలిచే ఈగ. ఈ పురుగులు లేత ఆకులపై చిన్న గుంటలు చేసి గుడ్లను పెడతాయి. గుడ్ల నుండి వెలువడిన లార్వాలు కాండంలోకి చేరి తినడం వలన మొక్కలు వడిలి సమూలంగా నాశనమవుతాయి. ఇమిడాక్లోఫిడ్ మందు 5-7 గ్రాములు 1 కేజీ విత్తనానికి శుద్ధి చేయడం ద్వారా ఈ పురుగును నివారించవచ్చు. పైరుపై ఈగ ఆశించినప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫెట్ 1.6 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుగూడు పురుగు. ఈ పురుగు ఆకులను కలిపి గురుడులా కట్టుకొని దానిలో ఉండి ఆకులలోని ప్రత్యహారాన్ని గీకి తింటాయి. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.0 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక పెంకి పురుగుల విషయానికి వస్తే ఈ పురుగు కాండము మీద అర్ధచంద్రాకారంలో రంధ్రము చేసి లోపలికి పోయి ప్రధాన కాండమును పక్క కొమ్మల లోపలికి పదార్థమును తినుట వలన కొమ్మల చివరి భాగం ఎండిపోవును. నివారణకు క్లోరిఫైరిఫాన్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక పొగాకు లద్దె పురుగుల గురించి తెలుసుకుందాం. ఈ పురుగులు ఆకులలోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు జల్లెడగా మారుతాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగాను పువ్వులను కాయలను కూడా తింటుంది. నివారణకు పురుగు మొదటి 2 దశల్లో క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు తర్వాతి దశల నివారణకై డయోడీ కార్ప్ లీటరు నీటికి 1.5 గ్రాముల పిచికారీతో పాటుగా క్లోరిఫైరిఫాన్స్ లేదా మోనోక్రోటోఫాస్ మందులతో విష ఎరువును చేనులో చల్లాలి.
డాక్టర్ గారు, ఇప్పటి వరకు వివిధ పురుగులను మరియు వాటి యొక్క నివారణ గురించి చాలా చక్కగా తెలియజేశారు. అలాగే మాకు తెగుళ్ల గురించి, వాటి యొక్క నివారణ గురించి తెలియజేయగలుగుతారా?
తప్పకుండానండి. ఇప్పుడు మనం రకరకాల తెగుళ్ల గురించి తెలుసుకుందాం. ముందుగా మొవ్వకుళ్ళ తెగుళ్ళు. ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు. తెగులు సోకిన లేత మొక్కలు ఆకుల గడస బారిపోతాయి. మొక్క మువ్వు నుండి ఎండిపోతుంది. చెలో మొక్కలు సాంద్రత సరిగా చూసుకోవాలి. తామర పురుగుల నివారణకై విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. పైరుపై ఆశించినప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిదోయిట్ 2.0 మిల్లీలీటర్ను నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక శిలీంద్ర ఆకుమచ్చ తెగలు గురించి తెలుసుకుందాం. ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 1.0 గ్రాములు కార్బోండిజమ్ లేదా 2 గ్రాముల క్లోరోదలోలిన్లను కలిపి 10 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2 సార్లు పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగలు. ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి ముదురు గోధుమ రంగులోకి మారుతాయి. నివారణకు 10 లీటర్ల నీటికి 1.5 గ్రాముల పౌషామైసిన్ మరియు 15 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి 2 లేదా 3 దఫాలుగా 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. LSB1, MSS58, PK472 రకాలు ఈ తెగులకు తట్టుకుంటాయి. పల్లకు తెగుళ్ళు. ఇది తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్ళు. తెగుళ్ళు సోకిన మొక్కలు ఆకులు కాయల మీద పసుపుపచ్చ పొర ఏర్పడి మొక్కలు పసుపు రంగులోకి మారుతుంది. నివారణకు లీటరు నీటికి 1 గ్రాము ఎసిఫేట్ను కలిపి 2 లేదా 3 సార్లు పిచికారీ చేసి తెగుళ్ళు వ్యాప్తి చేసే పురుగును నివారించవచ్చు. కుంకుమ తెగుళ్ళ విషయానికి వస్తే ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగుళ్ల తీవ్ర దశలో తుప్పు రంగు పొర ఏర్పడుతుంది. నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల హెకాస్ కొనజల్ లేక 1 మిల్లీలీటర్ ప్రొపికోనోజల్ కలిపి వారం వ్యవధిలో అవసరాన్ని బట్టి 2 లేదా 3 సార్లు పిచికారీ చేయాలి.
డాక్టర్ గారు, ఇప్పటి వరకు మీరు తెగుళ్ల గురించి, వాటి యొక్క నివారణ గురించి చాలా చక్కగా వివరించారు. మరియు ఇప్పుడు వాటి యొక్క లాభాలు, ఇతర విషయాల గురించి తెలియజేయగలుగుతారా?
ఇనుము, కెరోటిన్, ఫోలిక్ ఆమ్లము అధిక శాతంలో ఉండుట వలన స్త్రీలలో అధికంగా కనిపించే రక్తహీనతను నివారించడానికి సోయాబీన్ వాడకం ఎంతగానో తోడ్పడుతుంది. నూనె తీసిన సోయా పిండిలో 55 నుండి 60% మాంసకృతులుంటాయి. దీనికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. దీన్ని గోధుమ శనగపిండితో కలిపి వాటి నాణ్యతను పెంచవచ్చు. సోయా గింజలు వివిధ ఉత్పత్తులు, పాల సంబంధిత ఉత్పత్తులు, మందులు, రంగులు, ఆయిల్స్ మొదలగునవి తయారీలో ఉపయోగపడతాయి.
తెగుళ్ల గురించి, పురుగుల గురించి మరియు వాటి యొక్క నివారణ గురించి చాలా చక్కగా తెలియచేశారండి శ్రవంతి గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలండి.
మనకు తెలిసిన విషయాన్ని నలుగురికి చెప్పడం వల్ల నలుగురు తెలుసుకుంటారు కదండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, చేను కబుర్లకు ఎంతగానో కృతజ్ఞతలు. నమస్కారం అండి.
అబ్బాయి, ఎన్ని మంచి విషయాలు చెప్పినరో కదక్క. మన రైతన్నలకు కావలసిన విషయాలు గా సైంటిస్ట్ చాలా చక్కగా చెప్పిండు.
అవుచెల్లే, వీళ్ళు అన్ని శాస్త్రీయంగా పరిశీలించినాకే మనకు వివరిస్తారు.
అక్క, ఆ సైంటిస్ట్ ఈ పంట సాగు చేయడం వల్ల చాలా మంచి లాభాలు పొందొచ్చని,
అధిక లాభాలతో పాటు ఈ సోయా చిక్కుళ్ళలో ఎన్నో పోషక విలువలు కూడా ఉన్నాయని చెప్పారు.
వాటి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని కూడా చెప్పిండు. అదే కాక వాటితో ఎన్నో ఉత్పత్తులు కూడా తయారవుతాయని ఇంకొంచెం వివరంగా తెలియజేస్తే బాగుండేది కదా.
అవుచెల్లే, అవును, ఇంతకీ ఎందుకు అందరు ఈ మధ్య కాలంలో సోయా గురించి మాట్లాడుకుంటున్నారు? దాని గురించి లాభాలు, వాటి యొక్క ఉత్పత్తులు కొంచెం వివరంగా చెప్తే బాగుండేది కదా.
హాయ్ స్వాతి, ఏం చేస్తున్నావు?
ఏం లేదు రమ్య, మొన్నటి ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నా, అదే చూస్తూ ఉన్నా.
ఏం రిపోర్ట్? ఇంతకు దేని గురించి?
అదా, సోయా చిక్కుడు గురించి.
సోయా చిక్కుడా?
ఆ, అదే. ఏ, నీకు దాని గురించి ఏమైనా తెలుసా?
అక్కడ సోయా గురించి మాట్లాడుకుంటున్నారు, ఇను ఒకసారి.
అవుచెల్లే, నువ్వు చెప్తుంది నిజమే, పద పద ఆ సంగతి ఏంటో విందాం.
హా స్వాతి, మా అమ్మ ఎక్కడో పేపర్లో చదివిందంట సోయా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, అందుకని ఎప్పుడు సోయా వంటని చేస్తుంది. అదే సోయా, అదే కూర.
అదేంటి స్వాతి, నీకు సోయా ఇష్టం లేదా?
ఎందుకు లేదు, చాలా ఇష్టం. ఇంకా దాని గురించి, దాని పోషక విలువలు తెలుసుకున్నాక ఇంకా ఇష్టం పెరిగింది. కానీ మా అమ్మ ఎప్పుడు ఒకే రకంగా చేస్తుంది, అందుకే రాను దాని మీద ఆసక్తి తగ్గిపోయింది.
ఓ అలాగా, సోయాతో ఒకే రకంగా ఎందుకు? ఇంకా చాలా వంటకాలు ఉన్నాయి నా దగ్గర, కొన్ని సోయా వంటకాలు ఉన్నాయి, అవి నీకు చెప్తాను, నువ్వు వెళ్ళి ఆంటీకి నేర్పించు, సరేనా?
సరే స్వాతి, తొందరగా చెప్పు, ప్రతిసారి ఒకే రకంగా తినలేకపోతున్నాను. సోయా వంటకాలతో పాటు సోయాను ఏ రకంగా వాడతారో కూడా చెప్పు స్వాతి.
ఓ సరే రమ్య, చెప్తాను. సోయాను నిత్య జీవితంలో చాలా రకాలుగా వాడొచ్చు. సృజనాత్మకత ఒక్కటే దానికి కావాల్సింది. వివిధ సోయా పదార్థాలను, సోయా చిక్కుడు, సోయా పిండి, సోయా నూనె వంటి వాటిని సాంప్రదాయకమైన వంటకాలలో ఉపయోగించవచ్చును. సోయా మాంసకృతులను క్రమం తప్పకుండా తీసుకోవడానికి కొన్ని సులువైన చిట్కాలు మరియు మార్గాలు కూడా ఉన్నాయి.
అవేంటో చెప్పు స్వాతి. అవును, ఇంతకీ సోయా చిక్కులను అలాగే వాడొచ్చా?
అవును, సోయా చిక్కులను అలాగే వాడొచ్చు. లేదా దోశ, పెసరట్టు, వడ, పెరుగు వడ వంటి వంటకాల్లో 20% సోయా చిక్కులను కలపవచ్చు. ముడిపప్పు ధాన్యాలతో పాటు ముడి సోయా చిక్కుడు గింజలను కూడా నానబెట్టి వంటకాన్ని మామూలుగా ఎలా చేస్తామో అలానే చేయొచ్చు. ఇంకా రాజ్మా, చోలే, దాల్ మఖ్నీ వంటి వంటకాల్లో కూడా 20% సోయా గింజలను కలపవచ్చు.
మరి సోయాతో పిండి కూడా చేస్తారా?
గోధుమలతో కలిపి సోయా పిండి తయారు చేస్తారు. చపాతి, పూరి, రొట్టెలు, పుల్కాలు ఇవన్నీ చేసి గోధుమ పిండికి 10% నూనె తీసిన సోయా పిండిని కలిపితే గోధుమ సోయా పిండి అంటారు. దాంతో చపాతి, పూరి, రొట్టెలు, పుల్కాలు ఇవన్నీ చేసుకోవచ్చు. అంతేకాదు, శనగ సోయా పిండి కూడా తయారు చేసుకోవచ్చు.
అదేలా?
20% నూనె తీసిన సోయా పిండిని శనగపిండిలో కలిపి పకోడీ, బజ్జీ, బోండా వంటి వంటకాలు కూడా ఎన్నో తయారు చేసుకోవచ్చు.
అవును, అందరు అంటారు కదా ఇలా బజ్జీలు, బోండాలు చేసుకోవడం వల్ల నూనె చాలా ఎక్కువ తీసుకుంటుందని. మరి సోయాతో కలిపితే ఇంకా ఎక్కువ తీసుకుంటుందేమో కదా?
నువ్వు విన్నది చాలా తప్పు. సోయా కలపడం వల్ల ఇంకా 20% నూనె తక్కువగానే తీసుకుంటుంది.
సోయా పాలను మనం ఎక్కువగా తీసుకుంటాం కదా, మరి సోయా పాలు గురించి చెప్పవా?
సోయా పాలను కూడా డైరీ పాలు లాగానే చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. సోయా పాలలో మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్ మరియు లాక్టోజ్ రహితమైనవి చాలా ఎక్కువగా ఉంటాయి.
మరి మామూలు పాలలాగే సోయా పాలు కూడా ఉపయోగించవచ్చా?
వాటితో కాఫీ, టీ, వేడి లేదా చల్లని సోయా పానీయాలు, ఫ్రూట్ షేక్, పెరుగు, ఐస్ క్రీమ్ ఇలా ఎన్నెన్నో చేసుకోవచ్చు. లేదా సోయా పాలను అలాగే కూడా తాగొచ్చు.
మరి సోయా పన్నీర్?
సోయాతో చేసే పదార్థాలన్నిట్లో టోఫు చాలా ఫేమస్ తెలుసా? ఇది వేడి సోయా పాలను విరగొట్టి నీళ్లను వేరు చేసి తయారు చేస్తారు.
సోయా పన్నీర్నే టోఫు అని కూడా అంటారు కదా?
అవును, కానీ టోఫుని పాలలాగా ఎక్కువ రోజులు నిల్వ చేయలేము. ఒకవేళ నిల్వ చేయాలనుకుంటే నీళ్లలో ఉంచి రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి మరియు నీళ్లను తరచుగా మారుస్తూ ఉండాలి.
ఇంకా ఏమైనా ఉన్నాయా సోయాతో చేయడానికి?
ఎందుకు లేవు, సోయా పాపడ్లు కూడా తయారు చేసుకోవచ్చు.
పాపడా?
అవును, 30-40% సోయా పిండిని మినపప్పుతో కలిపి సోయా పాపడ్లను తయారు చేస్తారు. ఇంకా తెలుసా, మినపప్పులో 30% సోయా పిండిని కలిపితే 20-30% మాంసకృతులు కూడా పెరుగుతాయి.
మరి సోయా నట్స్?
సోయా నట్స్ అంటే ఏంటి? సోయా గింజలు, వాటిని నానబెట్టి గోధుమ రంగు వచ్చే వరకు వేయించవచ్చు లేదా బేక్ చేయవచ్చు.
మరి నట్స్ అన్నావు కదా, మరి దాంట్లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయేమో, నూనె శాతం కూడా ఎక్కువగా ఉంటుంది అనుకుంటా.
కాదు, సోయా పప్పులలో కొవ్వులు తక్కువగా ఉంటాయి, ఇంకా మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. సోయా నట్స్ వేరుశెనగల్లాగే రంగు, రుచి, వాసన, ఆకారం కలిగి ఉండి వేరుశెనగల కన్నా తక్కువ ధరకే లభ్యమవుతాయి. ఇంకా తెలుసా, సోయా పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే వివిధ రకాల గుండె జబ్బులను, క్యాన్సర్ వ్యాధులను తగ్గించవచ్చు.
ఇన్ని చెప్పావు కదా, మరి సోయా నూనె గురించి చెప్పవే.
ఏముంది, సోయా గింజల నుండి తీసేదే సోయా నూనె. ఎటువంటి వాసన ఉండదు. ఆ నూనె వేపుళ్ళకి చాలా మంచిది, ఎందుకంటే ఆహార పదార్థాలకు వాటి సహజమైన వాసనలే ఉంటాయి. ఈ గుణం వల్లే సోయా నూనె చాలా రకాలుగా ఎన్నో ఆహార పదార్థాల తయారీలో వాడతారు.
ఓహో, సోయా వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా? ఇంకా సోయాతో ఎలా ఏ వంటలు చేసుకోవచ్చో చెప్పవా?
సోయాతో ఒక్కటేంటి, చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు. దాంట్లో నీకు కొన్ని చెప్తానే. అవును రమ్య, నీకు స్వీట్ అంటే ఇష్టమా?
చాలా ఇష్టం.
అయితే సోయాతో సోయా లడ్డు ఎలా తయారు చేస్తారో చెప్తాను.
లడ్డూనా?
సరే, అయితే సోయా లడ్డుకి ముందుగా కావలసిన పదార్థాలేంటో చెప్తాను. ముందుగా సోయా పిండి 400 గ్రాములు, గోధుమ పిండి 400 గ్రాములు, నెయ్యి 400-500 గ్రాములు, చక్కెర 800 గ్రాములు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, ఇలాచీ 10. రాసుకుంటున్నావా రమ్య?
రాసుకుంటున్నా స్వాతి.
మళ్ళీ ఒకసారి చెప్తాను విను. సోయా లడ్డూకి కావలసిన పదార్థాలు: సోయా పిండి, గోధుమ పిండి 2 400 గ్రాములు, నెయ్యి 400 నుండి 500 గ్రాములు, చక్కెర 800 గ్రాములు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, ఇలాచి 10.
మరి తయారు చేసే విధానం:
ముందుగా గోధుమ పిండిని, సోయా పిండిని జల్లడి పట్టాలి. నెయ్యిని సగం 1 కళాయిలో వేసి కరిగించాలి. ఇప్పుడు దాంట్లో గోధుమ పిండిని, సోయా పిండిని వేసి వేయించాలి. ముదురు రంగు వచ్చేదాకా కలపాలి. మంచిగా వేగినాక మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ని ఆపేసి కళాయిని కిందికి దింపాలి. ఆ పిండిని చల్లార్చాలి. ఇప్పుడు ఆ పిండిలో నెయ్యి, చక్కెర పొడిని వేయాలి.
అవును, చక్కెరని పొడి చేయాలా?
అవును, చక్కెరని పొడి చేసి వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ని వేసుకునే ముందు వాటిని నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా అన్ని కలిపిన మిశ్రమాన్ని లడ్డు పిండిలా కలుపుకొని కొంచెం చేతికి నెయ్యి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత పిండిని ఉండలుగా ఒత్తుకోవాలి. అన్ని లడ్డుల్లా తయారు చేసుకున్న తర్వాత వీటికి గాలి సోకకుండా 1 సీసాలో భద్రపరచుకోవాలి.
మరి ఇవి ఇంతకి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి?
2 నెలల వరకు ఉంటాయి.
తర్వాత ఇంకేం వంట చెప్పబోతున్నావు?
సోయాబీన్స్ కర్రీ చెప్పనా?
అలాగే చెప్పు.
సరే, అయితే సోయాబీన్స్ కర్రీకి కావలసిన పదార్థాలు: సోయాబీన్స్ 250 గ్రాములు, ఉల్లిగడ్డ 1, టమాటా 1, పచ్చిమిరపకాయలు 3, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల నూనె. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? 1 కళాయిలో నూనె వేసి బాగా వేడైన తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. టమాటా ముక్కలు, పసుపు వేసి 2 నిమిషాలు ఉడికించాలి. దాంట్లో నానబెట్టిన సోయా గింజలను వేసి బాగా మరిగించాలి. 2 నుండి 3 నిమిషాల తర్వాత మిరపకాయలను వేసి దాంతో పాటు ఉప్పు కూడా వేసి ఉడికించాలి. ఇందులో 1 గ్లాస్ నీళ్లు వేయాలి. ఇలా 5 నుండి 7 నిమిషాల దాకా బాగా ఉడకనివ్వాలి. ఇంకా కావాలంటే ఆకుకూరలను కూడా జోడించవచ్చు.
మరి ఇప్పటి వరకు 1 స్వీట్ తెలుసుకున్నాం, 1 కూర కూడా తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఏదైనా 1 సలాడ్ చెప్తే బాగుంటుందేమో కదా? ఏం సలాడ్ చెప్పబోతున్నావు?
సోయా స్ప్రౌట్ సలాడ్ చెప్తాను. సోయా స్ప్రౌట్ సలాడ్ కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సోయాబీన్స్ 100 గ్రాములు, మొలకెత్తిన పెసర్లు 50 గ్రాములు, కీరా 50 గ్రాములు, తరిగిన ఉల్లిపాయలు 20 గ్రాములు, చాట్ మసాలా తగినంత, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. సోయా గింజలను 1 రాత్రంతా నానబెట్టాలి. వాటిని, స్ప్రౌట్స్ ని, తరిగిన ఉల్లిపాయలు, కీరాలని అన్నిటినీ కలిపి 1 పాత్రలో వేయాలి. వీటిలో నిమ్మరసం, ఉప్పు, చాట్ మసాలా వేసి ఈ సలాడ్ ను స్నాక్స్ గా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ లా కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి.
అబ్బా చాలా ఈజీ, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే వెంటనే చేస్తాను. మరి ఇన్ని చెప్పావు కదా, ఏదైనా పానీయం?
బనానా సోయా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. బనానా సోయా మిల్క్ షేక్. మరి దీనికి కావలసిన పదార్థాలు: సోయా గింజల నుండి తీసిన పాలు 100 గ్రాములు, అరటి పండ్లు 2, తేనె 2 టీ స్పూన్లు, బాదం 60 గ్రాములు.
మరి ఎలా చెయ్యాలి?
సోయా పాలను, గుజ్జుగా చేసిన అరటి పండ్లను, దాంట్లో తేనె, బాదం ని కలిపి వీటన్నిటిని మిక్సీ పాత్రలో వేసి పల్చని మిశ్రమంలా మారేంత వరకు మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచి ఉదయం గాని సాయంత్రం గాని తీసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది. అంతేకాదు నోటికి రుచి కూడా. ఈ సోయా పాలు మార్కెట్ లో కూడా చాలా దొరుకుతాయి, కానీ మన ఇంట్లో చేసుకోవడం వేరు కదా. మన ఇంట్లో చేసుకున్నవి అప్పటికప్పుడు తాజాగా తీసుకోవచ్చు, ఇంకా హైజీనిక్ కూడా.
నా ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయి సోయా గ్రాన్యూల్స్ కర్రీ చేసుకొచ్చేది. మరి నీకు తెలుసా అది ఎలా చెయ్యాలో?
ఎందుకు తెలీదు? తెలుసు, నీకు చెప్పనా?
ఆ చెప్పు స్వాతి.
సోయా గ్రాన్యూల్స్ కర్రీని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 100 గ్రాములు, ఉల్లిపాయలు 2, టమాటోలు 3, సోయా రిఫైండ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం పేస్టు 1/2 టీ స్పూను, వెల్లుల్లి పేస్టు 1/2 టీ స్పూను, జీడిపప్పు 10, పసుపు చిటికెడు, కారం ఉప్పు రుచికి తగినంత, గరం మసాలా 1/2 టీ స్పూను, కొబ్బరి పొడి 2 టీ స్పూన్లు, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు.
దీనికి తయారు చేసే విధానం:
ముందుగా ఉల్లిపాయలు, టమాటోలు, కొత్తిమీరను సన్నగా తరగాలి. 1 కళాయిలో నూనె తీసుకుని వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు వేసి ఉల్లిపాయలు గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. దాంట్లో జీడిపప్పు కలపాలి. జీడిపప్పు కూడా గోధుమ రంగు వచ్చాక పొడి సోయా గ్రాన్యూల్స్ ని కలిపి 2 నుండి 3 నిమిషాలు కలియబెట్టాలి. మనం టమాటోలు వేసి పసుపు ఉప్పు వేసి మళ్లీ 3 నిమిషాలు కలియబెట్టాలి. ఆ తర్వాత 1 కప్పు నీళ్లు పోసి సన్నని సెగ పైన మూత పెట్టి ఉడకబెట్టాలి. సోయా గ్రాన్యూల్స్ ఇంకా టమాటోలు మృదువుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. గరం మసాలా, కొబ్బరి పొడి, కొత్తిమీర చల్లి బాగా కలియబెట్టి 2 నిమిషాలు ఉడకనీయాలి. ఈ సోయా గ్రాన్యూల్స్ కర్రీ వేడి వేడిగా రొట్టెలతో వడ్డించుకుంటే చాలా కమ్మగా ఉంటుంది.
అయితే ఇక నుంచి నేను సోయా గ్రాన్యూల్స్ కర్రీ పట్టుకెళ్తాను. స్వాతి, సోయాతో ఎన్నో వంటకాలు చెప్పావు, సడన్ గా సోయా గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరు ఎందుకు మాట్లాడుకుంటున్నారో తెలుసా?
ఎందుకంటే మన భారత ప్రజలు చాలా వరకు శాకాహారులు. వాళ్ళు తీసుకునే ఆహారంలో మాంసకృతుల పరిమాణం చాలా తక్కువ. సోయా చిక్కుడులో నాణ్యమైన మాంసకృతులు సమృద్ధిగా అతి తక్కువ ఖర్చులో దొరుకుతున్నాయి. కాబట్టి శాకాహారులు సోయా చిక్కుడు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన మాంసకృతులను తేలిగ్గా పొందగలరు. అందుకే ఈ రోజుల్లో చాలా మంది డైట్ పాటిస్తున్న వాళ్ళు సోయా ఆరోగ్యకరమైంది కాబట్టి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
సోయా యొక్క పోషక విలువలు
సోయా పోషక విలువలు అన్నా ఇన్నా ఎన్నో ఉన్నాయి. సోయాలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇంకా సోయాలో కొలెస్ట్రాల్ ఉండదు కనుక గుండె సంబంధిత రోగులకు, ఊబకాయులకు, మధుమేహులకు అవసరమవుతుంది. సోయాలోని ప్రోటీన్లలో శరీరానికి అవసరమైనటువంటి అమైనో యాసిడ్లు లభిస్తాయి. చెప్పాలంటే మాంసంలో కన్నా ఎక్కువగా గుణవంతమైన మాంసాకృతులుంటాయి దీంట్లో. పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. జీర్ణం సులభంగా జరుగుతుంది. జీర్ణాశయం ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అధిక కొవ్వుని తొలగిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. అంతేకాక గుండె ఆరోగ్యాన్ని సురక్షిస్తుంది. సోయా అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పటికీ అందులో ఉండే పోషకాలలో ఏ మార్పు ఉండదు. చూసావా సోయా వల్ల ఎన్ని లాభాలో?
నేను అనుకున్న దానికన్నా సోయాలో ఎన్నో విలువలు ఉన్నాయన్నమాట.
అంతేకాదు, సోయా తినడానికి రుచికరంగా ఉంటుంది, అంతేకాక ఆరోగ్యవంతమైంది కూడా. సోయాతో ఎన్నో రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. ఇంకా తెలుసా, సోయాలో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు చాలా పుష్టికరమైంది. పిల్లలకు కూడా సోయా పదార్థాలను రోజు ఇవ్వటం వలన మానసిక మరియు శారీరక పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది. దీనివల్ల పిల్లల్లో బరువు, ఎత్తు, జ్ఞాపక శక్తి, రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది. ఇంకా అకాల వృద్ధాప్య లక్షణాలు రాకుండా నివారించడంలో సోయా పాత్ర చాలా కీలకమైంది. విన్నావు కదా, సోయా ప్రతి ఒక్కరికి మంచిదే.
నేను సోయా గురించి కొంచెమే తెలుసుకున్నాను, కానీ ఇప్పుడు నీ వల్ల సోయా వల్ల ఎన్ని వంటకాలు చేయొచ్చు, సోయా వల్ల ఎంత ఉపయోగం ఉందో తెలుసుకున్నాను.
ఓ, ఎన్ని విషయాలు తెలుసుకున్నావు అక్క.
అవుచెల్లే, ఎంత మంచి ముచ్చట చెప్పారు కదా. సోయా పంట సాగు చేసేటప్పుడు వాటికి వచ్చే నష్టాలు, దానికి పరిష్కారాలు, దాని వల్ల లాభాలు, అలాగే సోయా యొక్క పోషక విలువలు కూడా బాగా చెప్పారు కదా.
మరి వచ్చేసారి ఇంకెంత మంచి ముచ్చట చెప్తారో ఏమో, తప్పకుండా వినాలే.
అవు చెల్లే, ఈ విషయాలన్నీ మనం ఒక్కరమే తెలుసుకుంటే సరిపోదు. మనకు తెలిసిన విషయాలన్నీ 10 మందికి చెప్తే ఉపయోగపడుతుంది. మన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం చాలా మంచిదే కదా.
ఎంత చక్కని ముచ్చట చెప్పినావు అక్క.
జూలై 27 నుండి సెప్టెంబర్ 5 వరకు నిర్వహిస్తున్న ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సులో ప్రవేశం కొరకు సంప్రదించండి మానవ అభివృద్ధి మరియు కుటుంబ అధ్యయన విభాగం గృహవిజ్ఞాన కళాశాల. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9059726689. మరోసారి వారి ఫోన్ నంబర్ 9059726689.